The number one resolution for people last year was to save more money, but nearly half gave up by February. Don't let that be you. Download Rocket Money to reach your financial goals this year. Track your spending, cut waste, and automate savings in one simple app. Rocket Money shows you all your expenses and categorizes them so you know exactly where your money's going and where you're overspending. From there, the app cuts waste by canceling your unused subscriptions and lowering your bills. No customer service needed. With that money freed up, the app will automatically set some cash aside for your goals, whether it's an emergency fund, paying off debt, or saving for vacation. Rocket Money's got you covered. Users love the app with over 186,000 five-star ratings. And on average, users can save up to $740 a year when using all of the app's premium features. Make saving money a priority this year. Go to rocketmoney.com/cancel to get started. That's rocketmoney.com/cancel. rocketmoney.com/cancel.
My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం April 28, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners discretion is advised.
Mind Media శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. మరి ఇవాళ సాటర్డే అనగానే కొంచెం లైటర్ నోట్లో ఏదన్నా ఒక సాహిత్యమో సంగీతమో లేకపోతే హాస్యమో లేకపోతే ఏదైనా హిస్టరీకి సంబంధించిన విషయాలు ఇవేవి కాదంటే, ఇప్పుడు సమ్మర్ స్పెషల్గా మనము గత కొన్ని వారాలుగా పంచతంత్ర కథలు ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. సరే, పంచతంత్ర కథల్లో మేజర్గా కవర్ చేస్తాం మిత్రలాభం, మిత్రభేదం, సంధి ఇవన్నీను. అయితే తర్వాత నాకు అనిపించింది, మొన్న మనము బుక్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా ఇంటర్నేషనల్ బుక్ డే ఆ రోజు, మనం చిన్నప్పుడు మనం ఏం చదువుకునే వాళ్ళం ఇలాంటివన్నీ కూడా మాట్లాడుకున్నాం. అప్పుడు నాకు అనిపించింది, అసలు ఒక సమస్య దాన్ని అనలైజ్ చేయాలి అని అంటే ఏ విధంగా అంటే ఇన్ని ఇదిగో ఈ సొల్యూషన్స్ ఉన్నాయి, వీటిల్లో ఇది ది బెస్ట్ సొల్యూషన్, ఎక్కువ నష్టం కలగని సొల్యూషన్, ఇలా రకరకాలుగా బేరీస్ వేసుకొని మరీ ప్రతి సమస్య అండ్ ఆ సమస్యకి ఆన్సర్ నెక్స్ట్ మంత్ తెలుస్తుంది. ఆ మంత్ మొత్తం కూడా మనం దాని గురించి ఆలోచించి చించి 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 పోగులు పెడతాం, రైట్? ఏంటది విక్రమార్కుడి కథలు. 1947లో స్టార్ట్ అయిన చందమామ కథలు, కేవలం విక్రమార్కుడు బేతాళు ఈ కథ వల్ల అసలు మామూలుగా పెరగలేదు సేల్స్ అంటే మీరు నమ్ముతారా? నాగిరెడ్డి చక్రపాణి గారు ఫస్ట్ టైం ఈ బుక్ను పెట్టినప్పుడు ఈ థాట్ వచ్చిన వెంటనేనే, అరే ఒకటి ఇలాంటిది ఒకటి ఒక కథ పెడితే గనక పిల్లలకి అనలైజింగ్ క్వాలిటీస్ తెలుస్తాయి. మామూలుగా కథల్లో ఎప్పుడు కూడా ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ ఏది మంచి ఏది చెడు అనేది తెలుస్తుంది, అంతర్లీనంగా ఒక నీతి ఉంటుంది ఏ కథకైనా సరే. మన తెలుగు భాషలో ఉన్న గొప్పతనమే అది. ప్రతి కథకి ఖచ్చితంగా ఒక ఒక అండర్ కరెంట్, ఒక చిన్న నీతి లాంటిది ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక రకమైన సందిగ్ధ అవస్థ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం మొన్న మనం మాట్లాడుకున్నాం కదా పారాడాక్స్ గురించి, అలాంటి కొంచెం సందిగ్ధ అవస్థ ఉన్న క్వశ్చన్స్ ఏమైనా వస్తే, ఎరైజ్ అయితే లైఫ్లో దాన్ని ఎలా టాకిల్ చేయాలన్న విషయం మీద ఈ విక్రమార్క బేతాళ కథలు ఏంటంటే, ఒక ప్రతి అంటే రాజేమో ఎప్పటిలాగే చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని అలా మౌనంగా శ్మశానంలో నడవసాగాడు. ఇంతలో మౌనాన్ని ఛేదిస్తూ బేతాళుడు, రాజా నీకు ఈ అర్ధరాత్రి శ్రమ ఎందుకు? ఇదంతా మనకి ఏంటంటే ఒక బట్టి కొట్టినట్టనమాట. ఇంకా కథ స్టార్ట్ అవుతుందంటే ఈ కొన్ని లైన్ల వరకు అసలు కళ్ళు అలా పరిగెడుతూ ఉంటాయి అన్నమాట, ఎందుకంటే అంతలా మనకి గుర్తుండిపోయింది ఆ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో అది. మెయిన్ కథ స్టార్ట్ అయ్యేసరికి ఎంత కాన్సన్ట్రేషన్గా చదువుతామంటే ఎక్కడ మళ్ళీ ఒక పాయింట్ మిస్ అయితే మనం అనలైజ్ చేయడం కష్టమవుతుందేమో అని ఒకటికి రెండుసార్లు అక్షరాలు మళ్ళీ కళ్ళు ఒకసారి అలా వెనక్కి వెళ్ళి మళ్ళీ చదువుతాయన్నమాట. ఇంతకీ ఇదేనా నేను చదివింది అని. అలా మనకి ఆ కథని అర్థం చేసుకునే టైము, అంత సులువైన భాషలో వాళ్ళు రాయటం, ఆ అర్థం చేసుకున్న తర్వాత లాస్ట్కి ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఇంతకీ ఆ మహారాణి ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఆ యువరాణి ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ప్రాణం పోసిన వాడినా లేకపోతే ఇంకోడినా లేకపోతే ఇదా లేకపోతే అదా లేకపోతే తల్లిదండ్రులను ఇలా చేయాలా, ఏదో ఒక క్వశ్చన్ వదిలేసి అక్కడితో ఆపేస్తాడు టీజర్ లాగా అన్నమాట. ఇంకా దీని గురించి మనం ఆలోచించి ఏమై ఉంటుంది, అహా ఇది కాకపోయి ఉండొచ్చు, అలా అయితే కనుక అంత ఈజీగా ఉండే ఆన్సర్ అయితే కనుక అసలు ఇవ్వనే ఇవ్వరు. మళ్ళీ ఇందులో ఇదొకటి మనకి అనలైజేషన్, ఆ నెల రోజులు అలాగ మొత్తం అంతా ఆలోచించి ఒక ఆన్సర్ అనుకుంటాం, తీరా బుక్ వచ్చిన తర్వాత ఇవేవి కాదు ఏబిసిడి ఈ పై వేవి కాదని చెప్పి ఇంకొక కొత్త ఆన్సర్ ఏదో చెప్తారు, అర్రే ఇది మనకి ఎందుకు తట్టలేదు అని అనిపించేది అప్పుడు. అండ్ ఆ ఆన్సర్ తెలుసుకున్న తర్వాత ఒక రకమైన బ్రైట్నెస్ వచ్చేస్తుంది ఫేస్లోకి. అందుకే మరి ఈ జ్ఞాపకాలన్నీ మనం ఏమో మళ్ళీ పదిలపరచుకోవడానికి, ఒకసారి మళ్ళీ నెమరు వేసుకోవడానికి, అలాగే అసలు చందమామ కథలు అంటే ఏంటో తెలియని ఎవరైనా ఉన్నారు అంటే పిల్లలు, ఐ రియల్లీ పిటీ దెమ్ సీరియస్లీ. అలాగే పిటీ ఒకటే కాదు, వాళ్ళకు కూడాను ఈ చందమామ కథల్లో ఉండే మాధుర్యాన్ని అందించడం కోసం అని చెప్పి ముఖ్యంగా విక్రమార్కుడు భేదలుడి కథలు ఖచ్చితంగా తెలుసుకుంటే ఎంత బాగుంటుంది అని వాళ్ళకు కూడా టేస్ట్ చూపిద్దామని చెప్పి ఇవాళ నుంచి కొన్ని సిరీస్ దీని మీద కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఎటు సమ్మర్ హాలిడేస్ కాబట్టి అది ఇండియాలో అయినా లేకపోతే మీరు ఇంకెక్కడైనా బయట ఎక్కడైనా ఉన్నా మరి సాటర్డేస్ కనుక ఖచ్చితంగా మీరు వినగలిగితే, లేదు ఆడియో బూమ్లో కనుక మీరు చిత్రంబడారి విచిత్రం కొడితే సాటర్డే స్పెషల్స్లో ఇదిగో పంచతంత్ర కథలు బేతాళ కథలు ఎన్ని ఉన్నాయో. మీ పిల్లలకు ఒకవేళ నిజంగా తెలుగు చదవడం రాకపోయినా, అసలు బుక్స్ చదివే అలవాటు లేకపోయినా, అట్లీస్ట్ విన్నా కూడా కొంచెం అనలైజింగ్ క్వాలిటీస్ పెరుగుతాయి కదా. సో అది మెయిన్ మోటో. కమింగ్ టు ద పాయింట్, అసలు బేతాళ కథలు అనే కథల్లోకి వెళ్లే ముందు ఫస్ట్ పాయింట్ విక్రమార్కుడు ఎవరు, అలాగే అసలు అతని పుట్టు పూర్వతరాలు ఏంటి, తల్లిదండ్రులు ఎవరు, సోదరులు ఎవరైనా ఉన్నారా, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి కదా. డైరెక్ట్గానేమో విక్రమార్కుడు బేతాళుడిని శవం దించి వేసుకున్నాడంటే అది కుదరదు కదా. సో అందుకని ఫస్ట్ ఆ కథలోకి వెళ్దాం. అనగనగనగనగనగనగనగనగనగా ఒకప్పుడు చంద్రవర్ణుడు అని ఒక బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అతను మంచి అందగాడు, అన్ని విద్యలు అన్ని శాస్త్రాలు చక్కగా నేర్చుకున్నాడు. కానీ ఇంకా ఎంతో నేర్చుకోవాలి అన్నటువంటి ఒక ఆరాటంతో ఒక సద్గురువుని వెతుకుతూ బయలుదేరాడు. ఓకే నేను నేర్చుకున్నాను చాలా మటుకు, బట్ ఇంకా కొంచెం ఏదో నేర్చుకోవాలి అని అలా వెళుతూ 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 ఒక అడవికి చేరాడు. అప్పటికే బాగా అలసిపోయి ఉన్నాడు, ఎందుకంటే అప్పట్లో ఇప్పుడులాగా ఫ్లైట్లో వెళ్ళడాలి కాదు కదా, నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి. అతనికి ఎదురుగుండా ఒక చిన్న కొండ, ఆ పక్కనే ఒక నది, ఆ నది ఒడ్డున చాలా పెద్ద రావి చెట్టు ఒకటి కనిపించింది. సరే చంద్రవర్ణుడు నదిలోకి దిగి దాహం తీర్చుకుని దాని చెట్టు కింద అలాగ విశ్రమించాడు. చల్లటి గాలికి ఆ చెట్టు నీడలో ప్రశాంతంగా నిద్రపట్టింది. అందులో అలసిపోయి ఉన్నాడేమో, వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. ఆ రావి చెట్టు మీద చాలా కాలం నుంచి ఒక బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడు. రాక్షసుల్లో మామూలుగా ఉండేటటువంటి సత్వగుణం గల రాక్షసులు కొంతమంది ఉంటారు, మామూలుగా అయితే చాలా ప్రచండంగా క్రౌర్యంగా ఉంటారు, కానీ కొంతమంది రాక్షసుల్లో ఒక రకమైన సత్వగుణం కూడా ఉంటుంది. అలాంటి బ్రహ్మ రాక్షసులు కొంతమంది అంటే అట్లాంటి కోవకి చెందినవాడొకడు ఆ చెట్టు మీద ఉన్నాడు. వీళ్ళు మహర్షులు లాంటి సాధు పురుషులు అన్నమాట. సరే అతడు రావి చెట్టు కొమ్మల మీదే ఉంటూ ప్రతిరోజు తపస్సు చేస్తూ ఉంటాడు. సంధ్యావందనం చేసుకోవడానికి చెట్టు దిగి వచ్చిన బ్రహ్మరాక్షసుడు ఈ చంద్రవర్ణుణ్ణి చూస్తాడు. అతనిలో ఒక రకమైన ఆరా కనిపిస్తుంది, ఒక మంచి వర్చస్సు, ముఖ వర్చస్సు అంటారు కదా అది. అది చూసి అతని పట్ల బ్రహ్మరాక్షసుడికి చాలా మంచి ప్రేమ ఆప్యాయత కలుగుతుంది. నదిలో స్నానం చేసి చంద్రవర్ణుడి దగ్గరికి వచ్చి అతన్ని మెల్లిగా ఇలా తట్టి లేపుతాడు. నిద్రలేచిన చంద్రవర్ణుడు ఎదురుగా ఉన్న బ్రహ్మరాక్షసుడిని చూసి నమస్కరించి నిలబడతాడు. బ్రహ్మరాక్షసుడు చంద్రవర్ణుడిని చూసి, ఎవరు బాబు నువ్వు, ఈ నిర్జనారణ్య ప్రదేశంలోకి ఎందుకు వచ్చావు? ఇక్కడ అసలు ఎవ్వరూ నర మానవులు కూడా తిరగరు కదా అని అడుగుతాడు. దానికి చంద్రవర్ణుడు, నా పేరు చంద్రవర్ణుడు, నేను ఒక సద్గురువుని అన్వేషిస్తూ తిరుగుతున్నాను. మీరెవరో పండితుల్లాగే కనపడుతున్నారు, దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అని అంటాడు. బ్రహ్మరాక్షసుడికి చంద్రవర్ణుడి మీద చెప్పాను కదా ఇందాక విపరీతమైన ప్రేమ కలిగింది, అది అతడు మాటలు వినేసరికి ఇంకా రెట్టింపైంది. చాలా మంచి, అసలు బ్రహ్మరాక్షసుడు అని ఎక్కడ అనిపించకుండా అంత సాఫ్ట్గా సటిల్గా అనిపించింది అతని మాట తీరు కూడాను. సో అందుకని అప్పుడు అతను బాగా దయతోటి, నాయన తప్పకుండా నాకు తెలిసిన విద్యలన్నిటినీ నీకు 6 నెలల్లో నేర్పుతాను, అయితే ఒక షరతు, ఒక నియమం ఉంది అన్నాడు. ఆ నియమం ఏంటి నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
Mind Media Facebook page. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
జో అచ్యుతానంద జో జో ముకుంద Joo, joo.
ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు. భారత కాలమాన ప్రకారం స్వరమాలిక కార్యక్రమాలను మీకు అందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక, ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో. అమెరికా నుండి భారతీయ స్వరం.
వన్ మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల. చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో చంద్రవర్ణుడికి బ్రహ్మరాక్షసుడు అన్ని విద్యలు నేర్పిస్తాను 6 నెలల్లో, కానీ ఒక చిన్న నియమం అని చెప్పాడు కదా, అదేంటంటే 6 నెలల పాటు నువ్వు ఆకలి, దప్పులు, అలసట ఇలాంటివన్నీ మర్చిపోవాలి. అన్నపానాదులు, నిద్ర విశ్రాంతులు మానేసి అనుసృతంగా నేర్చుకున్నట్టయితే నేను నీకు అన్ని విద్యలు నేర్పుతాను అని అన్నాడు. నేను నీకు మంత్రం ఉపదేశిస్తాను, ఆ ప్రభావంతో నీకు 6 నెలల పాటు అలసట, నిద్ర, ఆకలి, దాహము ఇలాంటి కామన్గా ఒక మనిషికి కలగాల్సినటువంటివి ఏవి కూడాను నీకు ఉండవు. నేను రావి చెట్టు పైనుంచి రావి ఆకుల మీద శ్లోకాలను రాసి కింద పడేస్తూ ఉంటాను. నువ్వు ఆ ఆకులని గ్రహించి వాటి మీద ఉన్న శ్లోకాలని పఠించు అని అంటాడు. సరే అని చెప్పి అలా విద్యాభ్యాసాన్ని స్టార్ట్ చేశాడు. బ్రహ్మరాక్షసుడు రావి ఆకుల మీద శ్లోకాలు రాసి కింద పడేయడం, చంద్రవర్ణుడు అవి చదువుకుని నేర్చుకోవడం, ఈ విధంగా 6 నెలల కాలము గడిచిపోయింది. ఇలా ఉండగా ఒకరోజు ఆకాశం నుంచి ఒక దేవరథం దిగొస్తుంది. బ్రహ్మరాక్షసుడు దివ్య పురుషుడిగా మారిపోతాడు. చంద్రవర్ణుడు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆ దివ్య పురుషుడు చంద్రవర్ణుడి వైపు తిరిగి, చంద్రవర్ణ, నేను ఒక యక్షుడిని, సకల శాస్త్రాలు నేర్చుకున్నవాణ్ణి, అయితే దురదృష్టవశాత్తు ఆ పాండిత్యం నాలో చాలా అహంకారాన్ని బాగా నూరిపోసింది. ఆ అహంకారంతో నేను మహర్షులని అగౌరవపరిచాను. వాళ్ళు నువ్వు రాక్షసుడివై అక్కడే జీవించు అని చెప్పి నన్ను శపించారు. క్షమించమని వాళ్ళ పాదాల మీద పడి ప్రార్థిస్తే, మంచి యోగ్యుడైన శిష్యుడికి విద్యాదానం చేస్తే కానీ నీకు శాప విమోచనం కలగదు అని చెప్పారు. అప్పటి నుంచి ఈ రావి చెట్టు మీదే ఉంటూ తగిన శిష్యుడి కోసం ఎదురుచూస్తూ అలా కాలం గడుపుతున్నాను. నీ కారణంగా ఇన్నాళ్లకి శాప విముక్తుడయ్యాను అంటూ అప్పటి వరకు బ్రహ్మరాక్షసుడిలో ఉన్న యక్షుడు చంద్రవర్ణుడి తల మీద చెయ్యుంచి దీవించి అంతర్ధానమైపోతాడు. చంద్రవర్ణుడు గురువు చెప్పిన శ్లోకాలు రాసిన రావి ఆకులని మూటగట్టుకుని మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతూ ఉంటాడు. అయితే యక్షుడు చెప్పిన మంత్రప్రభావం పూర్తి కావస్తుండటంతో అతన్ని ఆకలి, దాహము, నిద్ర ఇవన్నీ ఆవహిస్తూ ఉన్నాయి. ఒక బాగా రిచ్ ఇంటి ముందు చేరి అక్కడ అరుగు మీద నెమ్మదిగా అలా ఒకసారి రిలాక్స్ అవుదామని జారగిల పడతాడు. ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో అలంకారవల్లి అనే ఒక రాజనర్తకి అయినటువంటి వేసి అది. అప్పటికి రాత్రి అయిపోయింది. దేవాలయంలో నాట్యం ముగించుకుని అలంకారవల్లి ఇల్లు చేరుతుంది. ఇంటి అరుగు మీద ఎవరో ఉన్నారు అని చూస్తుంది. ఎవరు అని అడుగుతూ ఇంట్లోపలికి పోయి పెద్ద దీపం తీసుకొచ్చి బ్రహ్మరాక్షసుడు శ్లోకాలు రాసిచ్చిన రావి ఆకుల మూట తల కింద పెట్టుకుని ఆదమర్చి పడుకుని ఉన్న చంద్రవర్ణుణ్ణి చూస్తుంది. సరే అతడి వివరాలు తెలుసుకుందాము అని చెప్పి ఆ రావి ఆకుల మూట విప్పి చూసిన ఆమెకి అతడి మీద అట్రాక్షన్ కలుగుతుంది. ఇతనెవరో మంచి గొప్ప పండితుడిలా ఉన్నాడు అని వైద్యుల్ని పిలిపిస్తుంది. వాళ్ళు సరే మొత్తం టెస్ట్ చేసి 6 నెలల నుంచి ఇతను నిద్రాహారాలు లేక అలా ఉండిపోయాడు కాబట్టే స్పృహ తప్పాడు. ప్రతిరోజు ఒక పడి బియ్యాన్ని వండి ఒక పడి ఆవు నెత్తితో కలిపి మెత్తటి లేహ్యంలాగా చేసి తల నుంచి కాలివేళ్ల వరకు మర్దన చేయాలి. అలా రోజుకి 2 సార్లు చేయాలి. అలా చేస్తే అతడి ప్రాణాలు కాపాడచ్చు అని చెప్తారు. 6 నెలల నుంచి నిద్ర లేకపోవడానికి రోజుకి 2 పూటల ఒక పడి బియ్యం ఒక పడి ఆవు నెయ్యితోటి లేహ్యంలాగా చేసి పైనుంచి కింది దాకా తల వెంట్రుకల నుంచి కాలి గోళ్ల వరకు మొత్తం మర్దన చేస్తే ఆ అన్నరసం లేనటు 6 నెలలుగా అన్నరసం లేనటువంటి వ్యక్తికి మరి అది ఏ విధంగా శక్తిని ఇస్తుందో నాకు తెలియదు కానీ మొత్తానికి అలా చేస్తే గనక ఇతను బ్రతుకుతాడని చెప్పడంతో మొత్తానికి వాళ్ళు చెప్పిన ఆ రెమెడీ అలంకార వల్లే స్వయంగా తనే దగ్గరుండి మరీ సేవలు చేస్తుంది. 9వ రోజున చంద్రవర్ణుడికి స్పృహ వస్తుంది. రాగానే ఒక్కసారి అదేదో యాడ్లో సచిన్ టెండూల్కర్ లాగా మై కాన్ హో కహా హో అని చెప్పి లేచి కూర్చున్నాడు. చుట్టూ పరికించి చూశాడు. ఆ ఇల్లు బ్రాహ్మణులది కాదు, వేశ్యాంగన ఇల్లు అని అర్థమవుతుంది. రావి ఆకుల మూటను తీసుకుని చప్పుడు చేయకుండా వెళ్ళిపోవడానికి బయలుదేరతాడు. అది గమనించిన అలంకార వల్లి అతడు చేయి పట్టుకుని ఆపి, స్పృహ లేని నీకు వైద్యం చేయించాను, నీ ప్రాణాలు కాపాడాను. అసలు ఆ విధంగా చెప్పాలంటే నేనే నీ ప్రాణదాతని. కనీసం ఒక్క మాట థ్యాంక్స్ అని కూడా చెప్పకుండా, కృతజ్ఞత అయినా లేకుండా నా ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నావు. అసలు నీకు ఇదేమన్నా భావ్యంగా ఉందా? నేను నిన్ను వెళ్ళనివ్వను అంటూ అడ్డం పడుతుంది. నన్ను కాపాడినందుకు ఎంతగానో కృతజ్ఞుణ్ణి, నన్ను వెళ్ళనీయక ఎందుకు అభ్యంతర పెడుతున్నావు అని అడిగాడు చంద్రవర్ణుడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అని అంటుంది. దానికి చంద్రవర్ణుడు, నేను బ్రాహ్మణుణ్ణి, మనకి వివాహం కుదరదు, దయచేసి నన్ను వెళ్ళనివ్వు అంటూ తనని అలా దాటుకొని వీధిలోకి వచ్చేస్తాడు. అలంకార వల్లి వదిలిపెట్టదు. వీధిలో జరిగే ఈ గొడవ చూడటానికి జనం అందరూ చుట్టూ మూగుతారు. ఈ వార్త రాజు దగ్గరికి వెళ్తుంది. సో ఏదైనా జరిగితే అర్జెంటుగా వినోదంలాగా చూడటానికి అది ఇప్పుడైనా, ఇప్పుడైతే మీడియాతో పాటు గుమిగూడేవాళ్ళు, అప్పుడైతే ఓన్లీ జనాలు గుమిగూడారు, బట్ మొత్తానికి వినోదం మాత్రం చూడటం ఖాయమని నాకు అర్థమైంది. సరే రాజు శుద్ధవర్మ. సో తన రాజభటుల్ని పంపించి వాళ్ళని సభకి పిలిపిస్తాడు. భటులు అలంకార వల్లిని, చంద్రవర్ణుణ్ణి రాజ్యసభకి తీసుకొస్తారు. సరే రాజు చంద్రవర్ణుణ్ణి చూడగానే అతను వర్చస్సుకి ముచ్చట పడతాడు. ఎందుకు మీరు వీధిన పడి పోట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు. రాజు చంద్రవర్ణుణ్ణి చూడగానే, అసలు ఖచ్చితంగా ఇతను తప్పు ఉండుండదు అని అనుకుంటూ ఉంటాడు. ఈలోపే చంద్రవర్ణుడు, మహారాజా నేను బ్రాహ్మణ్ణి, కొన్ని దినాల క్రితం అనారోగ్యంతో బ్రాహ్మణుల ఇల్లు అనుకుని ఇదిగో ఈ యువతి ఇంటి అరుగు ముందర పడుకుని ఉన్నాను. ఇప్పుడు ఈమె నాకు వైద్యం చేయించానని, అదంతా తన చలవ వల్లే నాకు ప్రాణం నిలబడిందని అని చెప్తూ ప్రాణాలు నిలిపినందుకు తనను వివాహం చేసుకోమని నన్ను బలవంత పెడుతోంది అని అంటాడు. అతడి ఇదంతా చెప్తున్నంతసేపు రాజు శుద్ధవర్మ, సుగుణశీలి అయిన ఇతడికి నా కుమార్తె చిత్రరేఖనిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాడు. సభలో మంత్రి అండ్ రాజపురోహితుడు కూడా పర్ఫెక్ట్గా ఇదే విషయం మీద ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు మరీ ఇంత ముఖవర్చస్ ఉంటే ఇలాగే ఉంటుంది. సరే మరి ఏం జరిగింది నేను చెప్తాను కదా ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వైలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
బామ్మగారి ముచ్చట్లు వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ ఇంత వెన్న వేసి కలిపినట్టు పాతకాలం నాటి బోలెడు విశేషాలు, వింతలు, చిట్కాలు, సామెతలు, పొడుపు కథలు మొత్తానికి అన్నీ కలిపి చక్కటి మంచి విందు భోజనం వినిపించేందుకు ఆర్జే సౌజన్య పాకాని గారు బామ్మగారి ముచ్చట్లు అనే కార్యక్రమంతో మీ ముందుకు ప్రతి బుధవారం, ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 వరకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వినడానికి సిద్ధమేనా మరి మీరు?
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేల పైన కథలే పలికేసి చిన్నారులైనా మన కళలు, మన కథలు, మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 ఈఎస్టీ ప్రకారం
బాలగోకులం, 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 మన బాలగోకులం, 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 జ్ఞానగోపురం, మన బాలగోకులం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
బుల్లెట్లతో క్యాడురా ఓమన్ బల్బ్.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది. కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందర్నీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వన్ మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారి విచిత్రం కార్యక్రమానికి. సో ఇతను ఆల్రెడీ ముఖవర్చస్ ఇంత బాగుంది చంద్రవర్ణుడిది, ప్లస్ రాజేమని సమస్య ఏంటి అనగానే చెప్తూ ఉంటే ఆ మాట తీరు, ఆ ఉచ్చారణ, అసలు ఆ ఫేస్లో ఉన్న ఆర, అదంతా చూసి అబ్బా నా కూతురికిస్తే బాగుండని రాజు అనుకున్నాడు. మంత్రి రాజపురోహితుడు కూడా అబ్బా రాకుమారికి ఇలాంటి వాడైతే భలే ఉంటుందని వాళ్ళు అదే టైంలో సైమల్టేనియస్గా అప్పుడే అనుకుంటూ ఉన్నారు. సరే, రాజు సభలో శాస్త్ర పురోహితుల్ని పెద్దల్ని అలంకార వల్లి చంద్రవర్ణులు తగవని తీర్చమని అడుగుతాడు. పండితులు, మహారాజా అలంకార వల్లి సమయానికి ఆదుకోకపోయి ఉంటే చంద్రవర్ణుడు మరణించేవాడు, కానీ చంద్రవర్ణుడు బ్రాహ్మణుడు కాబట్టి వేశ్యాంగనైన అలంకార వల్లిని నిరాకరిస్తున్నాడు. వెంటనే మంత్రి సోమశేఖరుడు లేచి, అసలు ఇందుకు ఒక తరుణోపాయం ఉన్నది, ఒక బ్రాహ్మడు ఇతర వర్ణాలకు చెందిన స్త్రీని వివాహం ఆడదలిస్తే అదే ముహూర్తంలో 4 కులాల వధువులని వివాహం ఆడితే దోషం ఉండదు అని తేల్చి చెప్పాడు. అసలు ఇక్కడ పక్క ఒకళ్ళని పెళ్లి చేసుకుంటేనే టాకిల్ చేయడం కష్టమని జబర్దస్తు షోల దగ్గర నుంచి మొదలు పెడితే మన ఇంట్లో వాళ్ళు కూడా జోకులు వేసుకుంటున్నారే, ఏకంగా 4 వర్ణాల వాళ్ళని చేసుకోమని చెప్పి ఇలాగ చెప్పడం మరి అదనమాట. యువర్ ఆనర్, చాలా కష్టమైనటువంటి పరిస్థితి. రాజు చంద్రవర్ణుని చూస్తే నాకు ముచ్చట కలుగుతోంది, నా కూతురు చిత్రరేఖని ఇతడికిచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నాను అంటాడు. రాజపురోహితుడు లేచి, ప్రభు నేను నా కుమార్తె కళ్యాణిని ఇతడికిచ్చి వివాహం చేస్తానంటూ అతను ముందరకొచ్చాడు. చంద్రవర్ణుడు ఇందుకు ఒప్పుకుంటాడు. ఒక శుభముహూర్తాన 4 కులాల వధువులతోటి చంద్రవర్ణుడి వివాహం మహావైభవంగా జరుగుతుంది. సరే, ఇంతకీ ఇప్పుడు మీకు వచ్చిన డౌట్ వచ్చి ఉంటుంది. విక్రమార్కుడు గురించి చెప్తానంటూ ఎవరో కోన్కిస్క చంద్రవర్ణుడి కథ చెప్తున్నానేంటి, అది కూడా పెళ్ళి, ఒకటి కూడా కాదు 4 పెళ్ళిళ్ళు, కరెక్ట్గా 10 నిమిషాలు 4 పెళ్ళిళ్ళు చేసిన ఘనత నాకే దక్కింది కదా అని అందరూ మీరు గుర్రుమంటున్నారని నాకు అర్థమైంది. సరే, ఇంతకీ సభలో ఈ చర్చల తర్వాత బ్రాహ్మణ యువకుడు అన్య కుల స్త్రీని పెళ్లి చేసుకోవాలంటే పరిహారంగా 4 వర్ణాల యువతుల్ని పెళ్లి చేసుకున్న తర్వాత, అట్లా చేస్తే ఏ దోషం ఉండదని పెద్దలు తేల్చి చెప్పిన తర్వాత, మొత్తానికి రాజపురోహితుడు కూతురు కళ్యాణి, వైశ్యుడైన మంత్రి సోమశేఖరుడు కూతురు కోమలాంగి, రాజుగారు కూతురు చిత్రరేఖ, చివరిగా నర్తకైన అలంకార వల్లి, ఈ 4 నలుగురిని చంద్రవర్ణుడు వివాహం చేసుకుని ఆనందంగా రోజులు గడుస్తూ ఉంటాయి. ఈ ఆనందంగా అన్నది మనం కొంచెం దాని ఏమంటారు ఎపోస్ట్రఫీస్లో పెట్టుకుందాం మనము, ఎందుకంటే కష్టమే అది. సరే, నలుగురు భార్యల వల్ల నలుగురు కొడుకులు కలుగుతారు. బ్రాహ్మణ యువతి కళ్యాణి కన్న కుమారుడికి వర రుచి అని, క్షత్రియ యువతి చిత్రరేఖ కుమారుడికి విక్రమాదిత్యుడని, వైశ్య యువతి కుమారుడికి భట్టి అని, నర్తకి అలంకారవల్లి కుమారుడికి భర్తృహరి అని చంద్రవర్ణుడు నామకరణం చేస్తారు. పిల్లలందరికీ విద్యాభ్యాసం చేయవలసిన వయసు రాగానే అక్షరాభ్యాసం చేయిస్తారు. నలుగురు చక్కగా విద్యలను అభ్యసిస్తూ ఉంటారు. అలా కాలం గడుస్తుండూ ఉండగా రాజుగారు మరణించి ఆయన ఒక్కగానొక్క కూతురు భర్త అయిన చంద్రవర్ణుడు కన్యాపురానికి రాజవుతాడు. చంద్రవర్ణుడు ఒక పక్క రాజ్యభారం వహిస్తూ ఇంకో పక్క నలుగురు కొడుకుల విద్యాబుద్ధుల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. తానే స్వయంగా మరి అన్ని విద్యలు నేర్చుకున్నాడు. చంద్రవర్ణుడు శాపవశాత్తు బ్రహ్మరాక్షసుడైన దివ్య పురుషుడి దగ్గర ఏవైతే విద్యల్ని అభ్యసించినా, స్వయంగా తండ్రి దగ్గరే విద్యలను అభ్యసించిన భట్టి విక్రమాదిత్యులు మరింత ఘనకార్యాలు సాధిస్తారు. ఈ చంద్రవర్ణుడు కొంచెం ముసలివాడైపోయాడు. మరణకాలం సమీపించింది. మరణశయం మీద ఆల్రెడీ ఉన్నాడు. తన చుట్టూ దిగులుతో నిలబడి ఉన్న కొడుకుల్ని చూశాడు. అతడి దృష్టి భర్తృహరి మీద నిలబడింది. అతడి వైపే చూస్తూ కన్నీరు పెట్టుకుంటాడు. భర్తృహరి కూడా తండ్రి వైపే చూస్తాడు. తండ్రి మనసులో పట్టుకున్న దిగులు భర్తృహరికి అర్థమవుతుంది. అతడు మెల్లిగా తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న, మీరు ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినవారు. నేను మీ కొడుకుగా జన్మించినందువల్ల మీకు ఉత్తమగతులు లభించవేమో అని మీరు బాధపడుతున్నట్టు అనిపిస్తున్నది. నేను మీకు ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు ఉత్తమ లోకాలు లభించాలి అంటే నా వల్ల వంశాభివృద్ధి కలగకూడదు. అందుచేత నన్ను వివాహం చేసుకోను. ఒకవేళ చేసుకున్నా సంతానాన్ని పొందను. మీరు నిశ్చింతగా ఉండండి, మీకు విముక్తి కలుగుతుంది అని ధైర్యవచనాలు పలుకుతాడు. ఈ మాటలు విన్న చంద్రవర్ణుడికి మనసుకి ప్రశాంతత వస్తుంది. మిగిలిన ముగ్గురు కొడుకుల్ని దగ్గరికి పిలిచి, నాయనలారా, నేను మీ తల్లులను వివాహం ఆడటానికి, ఈ రాజ్యానికి రాజును కావడానికి భర్తృహరి తల్లి అయిన అలంకార వల్లే కారణం. ఆమె లేకపోతే నేను ఎప్పుడో మరణించేవాడిని. ఆమెకి కృతజ్ఞతగా నా తర్వాత భర్తృహరిని రాజుగా పట్టాభిషేకం చేసి మీరంతా యువరాజులై అతన్ని సేవిస్తూ సహకరించండి అని తన చివరి కోరిక చెప్తాడు. భట్టి విక్రమాదిత్యులు వినయంగా తండ్రి ఆజ్ఞను శిరస వహిస్తారు. కానీ వరరుచి నన్ను మన్నించండి, నాకు ఈ రాజ్య సంపద మీద కానీ ఇహలోక సౌఖ్యం గురించి కానీ ఆసక్తి లేదు. కాబట్టి నేను సన్యాసం స్వీకరించి అడవులకి వెళ్ళి తపస్సు చేసుకోదలిచాను. నాకు అనుమతి ఇవ్వండి ప్రార్థిస్తాడు. వరరుచికి ఉన్న ఈ భౌతిక ప్రపంచం పట్ల అనాసక్తి గురించి బాగా తెలుసు. అందుకే అర్థం చేసుకుని కొడుకులను దీవించి అడవులకు పంపించి, మిగతా వాళ్ళనేమో రాజ్యానికి పంపించి, మొత్తానికి ఎవరిది వాళ్ళకి మొత్తం అంతా హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు. అప్పుడు ఇక చంద్రవర్ణుడు మంత్రుల్ని పురోహితుల్ని అందరినీ పిలిపించి భర్తృహరిని రాజుగాను, భట్టి విక్రమాదిత్యులని యువరాజులుగాను పట్టాభిషేకం చేసేటందుకు అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. సరే, చాలా వైభవంగా పట్టాభిషేక మహోత్సవం కూడా అయిపోతుంది. భట్టి విక్రమాదిత్య వీళ్ళిద్దరూ అన్ని విషయాల్లోనూ సక్రమంగా పర్యవేక్షణ చేస్తూ ఉండగా భర్తృహరి రాజుగా సుఖంగా రాజ్యమేలుతూ ఉంటాడు. అతను చాలామంది అమ్మాయిలను పెళ్లి చేసుకుంటాడు. కానీ తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం సంతానం కలగకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఒకనాడు చాంద్యోగ ఋషి అనే ఒక గొప్ప తపస్సంపన్నుడు దేవలోకం నుంచి భూలోకానికి వస్తూ ఉండగా ఆయనకి ఒక దివ్య ఫలం లభిస్తుంది. ఆయన భూలోకంలోకి వచ్చి భర్తృహరి ఆస్థానానికి వెళ్తాడు. భర్తృహరి తన సింహాసనం మీద మహర్షిని కూర్చోబెట్టి సేవకుడిలాగా భక్తి శ్రద్ధలతో సపర్యలు చేస్తాడు. అతడి ప్రవర్తనకి సంతోషించిన మహర్షి, రాజా భర్తృహరి, నేను స్వర్గలోకంలో ఉండగా ఇంద్రుడి నందనోద్యానవనంలో నాకు ఈ పండు దొరికింది. ఈ పండు తిన్నవారు నిత్య యవ్వనులుగా వృద్ధాప్యం అనేది లేకుండా ఉంటారు. ఈ పండు నేను తిన్నా లోకానికి ఏ ఉపయోగమూ ఉండదు. నువ్వు గనక ఈ పండుని భుజించి కలకాలం ధర్మపాలన చేస్తే అది అందరికీ మంచిది, కాబట్టి ఇది తీసుకో అని భర్తృహరిని ఆశీర్వదించాడు. భర్తృహరి భక్తి శ్రద్ధలతోటి ఆ పండుని స్వీకరించి చాంద్యోగ మహర్షికి కృతజ్ఞతలు చెప్పాడు. భర్తృహరికి ఒక పట్టపు రాణి ఉంది. అయితే ఆవిడ పేరు మోహనాంగి. ఆవిడంటే ఎంతో ఇష్టం. ఆ పండు ఆమెకిచ్చి, నేను నిత్య యవ్వనుడిగా ఉండి నువ్వు ముసల్దాని అయిపోవడం నాకు సుతరాము ఇష్టం లేదు, కాబట్టి ఈ పండు నువ్వు తిని నా ఎదురుగా కలకాలం యవ్వనంతో ఉండు అని అంటాడు. అలా భర్తృహరి దివ్యఫలాన్ని తన భార్యకి ఇచ్చాక ఏం జరుగుతుంది? సుభాషితాలు చెప్పుకునే భర్తృహరి రాజవడం ఏంటి? మహారాజుగా ఉండవలసిన విక్రమార్కుడు యువరాజు అవడం ఏంటి అని డౌట్లు వస్తున్నాయా? చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మందలించకుంటేనే పోతురు, నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా? అవు మల్ల, 15 ఏండ్లు అయింది దేశం ఇడసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతన ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాద మరవకుంటీనుండ్రి, ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడా కెంచి నొస్తున్న భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
కలలు నువ్వేనా, కథలు నువ్వేనా, ఎదలు నువ్వేనా, కథలు నువ్వేనా, కథలు నువ్వేనా, ఎదలు నువ్వేనా.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి చందోగ్య ఋషి ఇచ్చిన దివ్యఫలాన్ని భర్తృహరి తన పట్టపురాణి మోహనాంగికి ఇచ్చాడని చెప్పుకున్నాం కదా. సో మరి తర్వాత ఏమైంది? తన అంతగా ఇష్టపడుతున్న మోహనాంగి అసలు గుణం రాజుకి తెలియదు. ఆవిడ అతను అనుకున్నంత ఉత్తమురాలు కాదు. తనకి సాహిణి అనే ఒక రథసారథితోటి రహస్య సంబంధం ఉంది. ఎక్స్ట్రా మరైటల్ అఫైర్. నెక్స్ట్ రోజు పొద్దున్నే మోహనాంగి రహస్యంగా సాహిణికి ఆ పండునిచ్చి అతన్ని తినమంటుంది. తన అవసరాలకి రాణిని వాడుకుంటున్న ఈ రథసారథి సాహిణికి రాజప్రాసాదంలో ఒక రాజాంతఃపురాన్ని శుభ్రం చేసే పరిచారికతోటి ఒక ఎక్స్టర్నల్ అఫైర్ ఉంది. సో సాహిణి ఆ పరిచారికకి పండునిచ్చి దాని ప్రత్యేకతను చెప్తాడు. సో ఈ విధంగా మహర్షి నుంచి రాజుకి, రాజు నుంచి రాణికి, రాణి నుంచి రథసారథికి, రథసారథి నుంచి పరిచారిక వరకు వచ్చింది ఆ పండు. ఆ పరిచారిక, సరే నేను ఇంటికి వెళ్ళి స్నానం చేశాక పండు తింటానని ఆ పండుని తీసుకుంటుంది. పేడ గంప మీద పెట్టుకుని, గంప నెత్తిని పెట్టుకుని ఇంటికి బయలుదేరిన ఆమె రాజవీధిలో నడిచి వెళుతూ ఉండగా రాజప్రాసాదపు మీద చల్లగాలిని ఆస్వాదిస్తూ పచార్లు చేస్తూ ఉన్న భర్తృహరి పరిచారిక నెత్తి మీద గంపలో పేడ మీద దివ్యఫలం చూస్తాడు. వెంటనే దాన్ని గుర్తుపడతాడు. అతనికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇదేంటిది, నేను పట్టపురానికి ఇచ్చిన దివ్యఫలం ఈ పేడ గంపలోకి ఎట్లా వచ్చిందా అని. భర్తృహరి వెంటనే భటులను పిలిచి ఆ పరిచారికని రప్పించమని ఆజ్ఞాపిస్తాడు. భర్తృహరి తనని పిలిచి, చూడమ్మా ఈ పండు నీకెక్కడిది అని అడుగుతాడు. పరిచారిక గజగజ వణికిపోతూ, మహారాజా క్షమించండి, అంతఃపుర రథసారథి సాహిణి నాకు ఈ పండునిచ్చాడు. అతనికి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు అంటుంది. రాజు సాహిణిని పిలిపిస్తాడు. అక్కడున్న పరిచారికని దివ్యఫలాన్ని చూసేసరికి సాహిణికి పై ప్రాణాలు పైనే పోతాయి. అతడికి అంతా అర్థమైంది. ఇంకా రహస్యం దాచిపెట్టడం లాభం లేదని గ్రహించి భయంతో వణుకుతూ రాజు పాదాల మీద పడతాడు. మహారాజా దయచేసి నన్ను క్షమించండి. సరే అడిగేసరికి ఇంకా దాచిపెట్టి లాభం లేదని గ్రహించి భయంతో వణుకుతూ మహారాజా దయచేసి నన్ను క్షమించండి, మహారాణి మోహనాంగిదేవి నాకు ఈ పండునిచ్చింది అంటాడు. రథసారథి బాలకాన్ని బట్టి భర్తృహరికి నిజం తెలిసిపోతుంది. రథసారథిని పరిచారికని మన్నించి పంపించేస్తాడు. పరిచారిక నుంచి పండును తీసుకుని దాచిపెట్టుకుని రాణివాసానికి వెళతాడు. జరిగిందేమీ తెలియని మోహనాంగి వేళకాని వెళ్ళేందుకు వచ్చాడా అని మనసులో ఆలోచిస్తూ రాజుకు స్వాగతం పలికింది. భర్తృహరి, మోహనాంగి నిన్న నీకు నేను ఒక దివ్యఫలాన్ని ఇచ్చాను కదా, అదెక్కడా అని అడుగుతాడు. ఇంకెక్కడి పండు, నేను నిన్ననే దాన్ని తినేశాను అంటుంది మోహనాంగి. అయితే మరి ఇది నా చేతికి ఎలా వచ్చింది అని దాచి ఉంచిన పండు బయటికి తీస్తాడు. భర్త చేతిలో ఉన్నటువంటి ఆ పండును చూసి మోహనాంగికి ఏం జరిగి ఉంటుంది, ఏం జరగబోతోంది అనేది అర్థమైపోయింది. ఇంకా నిజం దాచి ప్రయోజనం లేదు అని అనిపించింది. భర్త పాదాల మీద వాలి క్షమించమని ప్రార్థిస్తుంది. భర్తృహరి స్వయంగా పండితుడు, జ్ఞాని, ఎవ్వరి మీద కోపం అనేది రాలేదు. ఇహలోకం మీద మాత్రం విరక్తి కలిగింది. అతడు తన భార్యలనందరినీ పిలిచి, నేను అరణ్యాలకి వెళ్ళి తపస్సు చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఈ క్షణమే మిమ్మల్ని నేను వదిలేస్తున్నాను. మీరు మీ ఇష్టమైన చోటికి వెళ్ళొచ్చు, మీ ఇష్టమైన వాళ్లతో ఉండొచ్చు, మీ నగలని ఇతర సంపదలని తీసుకుని మీరు ఎవరు ఇష్టమైతే వాళ్ళని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండండి అంటూ రాణివాసపు స్త్రీలందరికీ అనుమతినిచ్చి విక్రమాదిత్యుణ్ణి రాజుగా, భట్టిని మంత్రిగా, పట్టాభిషిక్తుల్ని చేసి సన్యాసాశ్రమం స్వీకరిస్తాడు. దివ్యఫలం తిని తపస్సుకి అడవులకు వెళ్ళిపోతాడు. ఆ మహనీయుడు రచించిన సుభాషితాలు ఇవాళ్టికి మనం భర్తృహరి సుభాషితాలుగా చదువుకుంటూనే ఉన్నాం. ఆ విధంగా రాజ్యాన్ని భట్టి విక్రమార్కులకి అందించి భర్తృహరి అడవులకి వెళ్ళిపోయాడు కదా. విక్రమాదిత్యుడు తన తమ్ముడైనటువంటి భట్టిని ప్రధానమంత్రిగా చేసి రాజ్యపాలన మొదలు పెడతాడు. ఒకరోజు విక్రమాదిత్యుడు భట్టిని పిలిచి, నా మనసులో కోరిక ఉంది, అది నెరవేరాలంటే నీ సహాయం కావాలి. నిజానికి వారసత్వంగా మనకి లభించిన రాజ్యం చాలా చిన్నది, దీంతో సంతృప్తి పడడం నాకు ఇష్టం లేదు. చిరకాలం మనం ప్రజలకి గుర్తుండిపోవాలంటే మనం జైత్రయాత్ర చేసి మిగతా రాజ్యాల్ని జయించి మన సామ్రాజ్యాన్ని విస్తరించాలి. తర్వాత అందమైన నగరాన్ని రాజధానిగా నిర్మించుకోవాలి. అందుకు తగ్గ ప్రదేశాన్ని నువ్వే వెతికి పెట్టాలి. చుట్టూ పర్వతాలు, పక్కనే నది, అందమైన ప్రకృతి సౌందర్యం ఇలా ఉండాలి. అటువంటి చోట నగరాన్ని నిర్మిస్తే ఆహా, స్వర్గపురి అమరావతిలా ఉంటుంది, అలా ఉండాలి కూడాను అని అంటాడు. అనుకున్నట్టుగానే భట్టి, విక్రమాదిత్యులు తమ సైన్యంతో జైత్రయాత్రకు బయలుదేరి ఎందరో రాజుల్ని ఓడించి సామంతులుగా చేసుకుని కప్పం కట్టించుకుంటూ ఉంటారు. రాజులు భట్టి విక్రమాదిత్యులకి కష్టంగా కప్పంగా కట్టడమే కాకుండా చాలా విలువైన కానుకల్ని ఇచ్చి విక్రమాదిత్యుణ్ణి చక్రవర్తిగా అంగీకరిస్తారు. అలా తన సామ్రాజ్యాన్ని విశాలంగా అనేదానికన్నా సువిశాలంగా, ఇంకా అంతకన్నా అంతకు మించి విస్తరించి తిరిగి కన్యాపురాన్ని చేరుకుని అక్కడే రాజ్యం చేస్తూ ఉంటారు. ఒకరోజు ముందుగా అనుకున్న ప్రకారం భట్టి రాజధాని నగరం కోసం తగిన ప్రదేశాన్ని వెతకబోతాడు. అలా వెళుతూ వెళుతూ ఉంటే భట్టి వింధ్యాపర్వత ప్రాంతాలను చేరతాడు. చుట్టూ కొండలు, ఒక పక్కగా గుణవతి నది అనే అందమైన ఉద్యానవనంలో ఉన్న అడవి కనిపిస్తుంది. భట్టికి ఆ చోటును చూసి ఎంతో సంతోషమేస్తుంది. అక్కడ తమ రాజధాని నగరాన్ని విస్తరిస్తే బాగుంటుంది, అక్కడ వరకు విస్తరించి నిర్మిస్తే అన్న ఆలోచన వస్తుంది. అయితే తిరుగు ప్రయాణంలో అతనికి ఒక అందమైన సరోవరం, ఆ పక్కనే ఒక పాత మహంకాళి ఆలయం కనిపిస్తాయి. దేవి దర్శనం చేసుకుందామని ముందు ప్రదక్షిణం చేయబోతూ ఉంటే అక్కడ ఒక శిలాశాసనం కనిపిస్తుంది. నాలుగు వర్ణాల వారు ఎవరైనా సాహసి అయిన వాడు ఈ ఆలయంలో పుష్కరిణిలో స్నానం చేసి ఒడ్డున ఉన్న మర్రి చెట్టు ఎక్కాలి. కొమ్మలు సరోవరం పైకి వ్యాపించి ఉంటాయి. కొమ్మలకి 7 ఉట్లు కట్టుబడి ఉంటాయి. నీటి మధ్యలో ఒక శూలం ఉంటుంది, సరిగ్గా దానిపైనే ఉట్లు వేలాడుతూ ఉంటాయి. 7 ఉట్లని ఒక్క వేటుతో తెగేసి ఉట్లు నీళ్లలో పడకముందే తలకిందులుగా శూలం పైకి దూకాలి. ఎవరైతే ఈ విధంగా ప్రాణత్యాగం చేస్తారో వాళ్ళకి మహంకాళి దర్శనం ఖచ్చితంగా లభించి వరాలనిస్తుంది. దేవి కరుణ పొందిన సాహసి చక్రవర్తి చాలా కాలం రాజ్యపాలన చేసి కీర్తి ప్రతిష్టలను పొందుతారు అని రాసి ఉంటుంది. ఆ శిలాశాసనాన్ని చదవగానే తన అన్న విక్రమాదిత్యుడు అంతటి సాహస కార్యాన్ని తప్పక నెరవేరుస్తాడు అనుకున్న భట్టికి చాలా ఆనందం కలుగుతుంది. దేవాలయంలో మహాకాళి దేవిని అర్చించి కోవలు ఎదురుగా ఉన్న సరోవరం ఉండటాన్ని, దాని మధ్యలో త్రిశూలం ఏ ఆధారమూ లేకుండా ఉండడాన్ని చూస్తాడు. అది ఖచ్చితంగా అమ్మవారి మహిమే అని గ్రహిస్తాడు. నగరం చేరి తనకి అన్న రాజు అయినటువంటి విక్రమాదిత్యుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఇవన్నీ చెప్దామనుకుంటాడు. ఈలోపు భట్టిని చూడగానే విక్రమాదిత్యుడికి ఎంతో సంతోషంతో, భట్టి మనం ఆశించినట్టు ఏదైనా ప్రదేశం కనుక్కున్నావా అని అడుగుతాడు. భట్టి తను చూసిన ప్రదేశాన్ని, దేవి ఆలయాన్ని, తర్వాత శిలాశాసనాన్ని అన్నిటినీ వివరిస్తాడు. ఈ విషయాలన్నీ చెప్పేసరికి ఎంతో ఆనందం, ఉత్సాహంతో వెంటనే అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకుంటాడు విక్రమాదిత్యుడు. సుముహూర్తం చూసుకుని భట్టి, విక్రమాదిత్యులు ఇద్దరూ మారువేషాలు ధరించి ఆ వింధ్యాటవికి బయలుదేరతారు. మరి అక్కడ పుష్కరిణిలో స్నానం చేసి గుళ్ళోకి కూడా ప్రవేశిస్తారు, ఆ మహంకాళి పురాతన ఆలయ ప్రాంగణంలోకి. తర్వాత ఏం జరిగింది? ఇవాళకి సమయాభావంతో ఇంతటితో ముగిస్తున్నాను, బట్ నెక్స్ట్ సాటర్డే ఖచ్చితంగా చెప్తాను. మండే నుంచి మిగతా మన మామూలు సబ్జెక్టులు, టాపిక్లు అన్నీ మామూలే. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. హ్యావ్ ఎ వెరీ హ్యాపీ వీకెండ్.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం ఏప్రిల్ 28 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Planet Fitness has everything you need to start strong, so you can give everything you've got. From plate-loaded strength equipment and functional training areas to treadmills, stair climbers, and free weights. Our equipment is best in class, and our clubs are right around the corner, so you can make this your strongest year yet. Join the club today and save $28 or more when you join for $1 down, $15 a month. Cancel anytime. Deal ends Friday, January 9th. Are you coming? Planet Fitness. We're all strong on this planet. See club for details.